ప్రియమైన ఆత్మబంధువులారు,
మన అందరికీ ఆనందం కావాలి. ఆనందం అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆనందంగా ఉండాలి. ఒక ఆనందంగా ఉంటే సరిపోదు, ఎప్పుడూ ఉండాలి. చచ్చిపోకూడదు మనం, ఎప్పుడు ఉండాలి. ఆత్మాదేవుడు ఆత్మాదేవుడు అంటే ఏదోలాగా అనిపిస్తుంది. మనం ఆనందం అనుకుంటాం. ఆనందమే ఆత్మ, ఆనందమే శాంతి, ఆనందమే భగవంతుడు, ఆనందమే బ్రహ్మం. ఇవన్నీ నామాంతరాలు. ఆనందానికి మరొక పేరు దేవుడు, ఆనందానికి మరొక పేరు బ్రహ్మము, ఆనందానికి మరొక పేరు శాంతి, ఆనందానికి మరొక పేరు సుఖం. ఎటు చూసినా ఆనందమే మనకి. నాకు ఆనందం అవసరం లేదని చెప్పేవాడు ఎవరు లేరు. భగవంతుడు ఉన్నాడని చెప్పినా లేడని చెప్పినా అన్ని తలంపులు. భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి భగవంతుడి గురించి ఏమీ తెలియదు, లేడని చెప్పేవాడికి ఏమీ తెలియదు. అయితే మనకి ఎప్పుడు ఉండాలని ఉంది. ఆ ఉండటం కూడా మనకి ఆనందంగా ఉండాలి. దుఃఖం అంటే ఇష్టం ఉండదు మనకు. ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఉండాలని ఉంది. మళ్ళీ ఇంకెలా ఉంది, ఆనందంగా ఉండాలి. అదే మనమై ఉన్నాం. ఇది మీరు ఇక్కడ గ్రహించవలసింది. మనకెవ్వరికి చనిపోవటం ఇష్టం ఉండదు. మనకు 100 సంవత్సరాలు వచ్చినా కాలు తీసేస్తా ఉంటే తీసేసుకోండి, చేతులు తీసేస్తూ ఉంటే తీసేసుకోండి అని చెప్తాం. కానీ మనకు ఉండాలని ఉంటుంది. ఇంతకన్నా మనం కాళ్ళు చేతులం కాదు, అయినప్పటికీ మనకు ఉండాలని ఉంటుంది. ఆ ఉండటం అనేది మన స్వరూపం. అది ఎవరో కాదు మన స్వరూపం. మనం ఇప్పుడు ఉన్నాం, కానీ ఎప్పుడు ఉన్నామనే విషయం మనకు అనుభవం లేదు. ఇబ్బందులు అక్కడ వస్తాం, కష్టం అక్కడ వస్తాం. మనం ఎప్పుడు ఉన్నాం, తెలుసున్నా ఉన్నాం, తెలియకపోయినా ఉన్నాం, కానీ దాని తాలూకు అనుభవం లేదు. దేహం పుట్టకముందు లేదు, దేహం చనిపోయిన తర్వాత ఉండదు. దేహం ఉన్నప్పుడు కూడా ఈ దేహం విశాఖపట్నంలో ఉంటే మెడ్రాసులో ఉండదు, మెడ్రాసులో ఉంటే విశాఖపట్నంలో ఉండదు. మన చైతన్యం ఆత్మ, ఆత్మ ఆత్మకే మరొక పేరు చైతన్యం, బ్రహ్మము, ఆనందము, శాంతి, చావులేని సత్పదార్థం. ఒక చావులేని వస్తువు ఒకటి మన హృదయంలో ఉంది, మనకు తెలిసినా తెలియకపోయినా. అది ఉండటమే కాదు, అది మనమై ఉన్నాం. అందుకే మనకు చనిపోవటం అంటే ఇష్టం. అది ఎలా ఉందంటే దుఃఖంగా లేదు, ఆనందంగా ఉంది, శాంతిగా ఉంది. దాని స్వరూపం, మన స్వరూపమే ఆనందం కాబట్టి, మనం ఆనందంగానే ఉన్నాం కాబట్టి, మనం అదిగానే ఉన్నాం కాబట్టి దానికోసం అన్వేషణ చేస్తున్నాం. మనకి అందరికీ ఉండాలనుంది, ఉండటమే మనం. అందరికీ ఆనందంగా ఉండాలనుంది, ఆనందమే మనం. ఇది ముందు ఫండమెంటల్గా అర్థం చేసుకోరు. ఆత్మ, దేవుడు, చైతన్యం ఈ పరికట్టు మాటను పక్కన పెట్టండి. ముందు సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇవన్నీ నామాంతరాలు. భగవంతుడు ఉన్నాడని నీకు చెప్పింది. నువ్వు సుఖంగా లేనప్పుడు, నువ్వు శాంతిగా లేనప్పుడు, ఆనందంగా లేనప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పిన ప్రయోజనం లేదు, లేడని చెప్పిన ప్రయోజనం లేదు. ఈ దేవతల్లో భేదం కానీ, మతాల్లో భేదం కానీ పెట్టుకోకండి. దానివల్ల మనకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఈ లోపల మనకి ఆనందం ఉంది, అది మనమై ఉన్నాం. కానీ దాన్ని బయట వెతుకుతున్నాం. దాన్ని ఎక్కడ వస్తువు ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నాం. ఈ ఆనంద భవనంలో, మురళీ భవనంలో ఏదైనా వస్తువు మీరు పోగొట్టుకుని మీ ఇంటికి వెళ్ళి మీరు వెతికినా అది దొరకదు. ఎక్కడ పోతే అక్కడ వెతికితే అది దొరుకుతుంది. అది బైబిల్లోకి చెప్పాడు. తట్టండి, తెలియబడుతుంది, వెతకండి, దొరుకుతుంది అని. అంటే అన్వేషణ అవసరం. ఇది గొప్ప సైన్స్. అసత్యంలోంచి సత్యంలోకి రావటం, అనిత్యంలోంచి నిత్యంలోకి రావటం, వేదనలోంచి, రోదనలోంచి, దుఃఖంలోంచి ఆనంద స్థితిని పొందటం, బ్రాహ్మీ స్థితిని పొందటం, ఇది సైన్స్. కాకపోతే ఏది సైన్స్? నేను దుఃఖంలోంచి విడుదల చేసేది సైన్స్ కాకపోతే, నేను చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొచ్చేది సైన్స్ కాకపోతే, నేను టెన్షన్లోంచి విడుదల చేసేది సైన్స్ కాకపోతే ఏది సైన్స్? అసత్యం నుంచి సత్యంలోకి తీసుకొచ్చిన సైన్స్ కంటే మించిన సైన్స్ ఏమిలేదు. ఇప్పుడు ప్రియసంబాది గారు మమ్మల్ని దీపారాధన చేయమన్నారు. అంటే వేడుకది, అంటే చీకటిని పోగొడుతుంది. దీపారాధన ఎందుకంటే లైట్ అనమాట, వెలుగు. అది ఏం పోగొడుతుంది? చీకటిని పోగొడుతుంది. అలాగే అది పూజలు చేసుకునేటప్పుడు, పూజలకి మనం దీపం ఎందుకు చేస్తామంటే అది జ్ఞానానికి గుర్తు. కొంతమంది లైట్లు రాగానే నమస్కారం పెడతారు, అది వెలుగు అనమాట, మహావెలుగు. అంటే జ్ఞానానికి గుర్తు. జ్ఞానం సంపాదించండి, జ్ఞానం సంపాదించండి మనం వింటే సరిపోదు. ఎందుకు, దేనికి జ్ఞానం ఎందుకు సంపాదించాలి? జ్ఞానం అంటే మన హృదయంలో ఎక్కడైతే ఏ వస్తువులైతే ఆనందం ఉందో, ఏ వస్తువులైతే శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామని ఏ వస్తువుని తెలుసుకుంటే, ఏ సత్పదార్థాన్ని తెలుసుకుంటే శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి తెలుస్తుందో ఆ వస్తువుని తెలిపేది జ్ఞానం. ఈ హాల్ ఏదైన వస్తువులున్నా అది మనకు కనిపించాలంటే సూర్యుడి విరుత్రం ఉండాలి, ఇక్కడ అగ్నిహోత్రమును ఉండాలి. అలాగే మన హృదయంలో ఉండే వస్తువు దాన్ని మనకి తెలియపరచడానికి, మనకు అది గోచరం అవ్వటానికి దానికి జ్ఞానం కావాలి. అంటే జ్ఞానం సంపాదించమని భగవంతుడు పదే పదే చెప్తాడు, చాదస్థం గారు చెప్తాడు, రిపీటెడ్గా చెప్తాడు, బోధిస్తాడు జ్ఞానం గురించి. అర్జున, జ్ఞానంతో సమానమైన వస్తువు కానీ, జ్ఞానానికి మించిన వస్తువు కానీ ఈ సృష్టిలో లేదు అని చెప్పాడు. జ్ఞానంతో సమానమైంది లేనప్పుడు జ్ఞానాన్ని కంటే మించింది ఎలా ఉంటుంది? లేనా లేదు. అంటే జ్ఞానాన్ని సంపాదించు, నువ్వు యోగివిక, నువ్వు బ్రాహ్మణస్థితిని పొందని స్వామివారు భగవంతుడు భగవద్గీతలో ఉపదేశిస్తాడు. భగవద్గీత ఉపదేశ గ్రంథం. ఇప్పుడు ఒక చోట ఉంటే మనం ఒక చోట ఉంటాం లేదు. మనం పుట్టింటికాడ ఉన్నప్పుడు మన శరీరం అత్తరింటికా ఉంటాం లేదు, అత్తరింటికా ఉన్నప్పుడు ఒక చోట ఉండి మరొక చోట లేనిది నిజం కాదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేనిది నిజం కాదు. దేహం పుట్టకముందు లేదు, చనిపోయిన తర్వాత ఉండదు అని చెప్పి అది కూడా తలంపి, దేహం కూడా తలంపి, కాలం తలంపి. మన రోజులు సుఖంగా పారిపోతుంటే సుఖంగా వెళ్ళిపోతుంటే 100 సంవత్సరాలు జీవించిన ఏంటి అప్పుడు వెళ్ళిపోయినట్టు 100 సంవత్సరాలు అనిపిస్తుంది. రోజులు సుఖంగా వెళ్తాం లేదు, ఇంకా దుఃఖంగా పారుతున్నాయని కొన్ని దుఃఖంగా వెళుతున్నాయని కొన్ని రోజులు అప్పుడేమనిపిస్తుంటే 24 గంటలు కూడా మనకు 100 సంవత్సరాలు లాగా ఉంటాయి. అంటే ఇవన్నీ మనం ఆనందంగా ఉన్నప్పుడు 100 సంవత్సరాలు క్షణాల కింద వెళ్ళిపోతాయి. నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా ఉంటాయి. ఏంటంత ఆయుర్దాం పోషణ వెళ్ళిపోతే బాగుండను ఇలా అనుకుంటున్నాం. మనం వెళ్ళేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు ఉండేవాళ్ళమే. అంటే వెళ్ళిపోతున్నాం వస్తున్నాం అనే భావన మనకి ఎందుకు వస్తుందంటే కలుషితమైన నేను వల్ల వస్తుంది. మనం ఇప్పుడు ఏదో నేను నేను అంటున్నాం, ఈ నేను చూసి పొంగిపోతుంది. ఈ నేను ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోతాం, ఇలా కుర్చీ పట్టదు, ఇంకా కొన్ని కుర్చీ పెద్ద చేయించాలి మాకు. ఈ నేను ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతూ ఉంటాం. అసలు దాంట్లోనే అర్థమవుతుంది ఈ నేను నిజమైన ఆయనకి, దీనికి పెద్ద అధ్యయనాలు శాస్త్రాలు అక్కర్లేదు. మీరు కామన్ సెన్స్ ఉంటే చాలా, కామన్ సెన్స్ లేనప్పుడు మనకి ఎన్ని పీజీ చుట్టూ ఉన్నా ఏం లాభం కాదు. అది అన్నిటికంటే కామన్ సెన్స్ ముఖ్యం, మనకి చదువు కంటే ముఖ్యం కామన్ సెన్స్. చదువు ఉంటే మీకు కామన్ సెన్స్ ఉంది, చదువు ఉంటే మంచిది. జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే కామన్ సెన్స్ చాలా ముఖ్యం. మనం వెళ్ళేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు. అలా ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు శరీరం ధరించినప్పుడు పుట్టాం అనుకుంటున్నాం, శరీరం పోయినప్పుడు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. మనం ఏదైతే నేనుగా మనలో వ్యక్తమవుతుందో ఆ చావు లేని సత్పదార్థంతో దానికి తాదాత్మ్యం లేదు, శరీరంతో మనం కానిదంతో కలిసి ఉంటుంది. అది అందుకే మనకు వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఈ నేను మనం సుఖపెట్టడం లేదు, ఇంచాలి కానీ మనం కాగితంతో జత చేస్తాను. అంటే దాన్ని కలుషితమైన నేను అంటారు. దాంట్లోంచి విడుదల పొందటమే భక్తి మార్గం యొక్క ప్రయోజనం, ధ్యాన మార్గం యొక్క ప్రయోజనం, జ్ఞాన మార్గం యొక్క ప్రయోజనం, కర్మ మార్గం కూడా ప్రయోజనం. దేహంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. మనకి దేహం లేకపోతే సుఖం ఉండదేమో అనుకుంటాం, అందరూ అనుకుంటాం దేహం లేకపోతే సుఖం ఉండదేమో. మనం గాడి నిద్రలో దేహంతో మనకేం సంబంధం లేదు. మన అందరికీ 2 కారాలంటే బాగా ఇష్టం. 1 అహంకారం, 2 మమకారం. ఆ 2 కారాలు మనకిష్టం. ఆ 2 కారాలు లేనప్పుడు కూడా బాగుంటున్నాం మనం. గాడి నిద్రలో ఉండగా మనం దేవుడి సమస్య లేదు, మనకి భగవంతుడు ఉన్నాడా లేడా అనే సమస్య లేదు. గాడి నిద్రలో సెక్స్ సమస్య లేదు. గాడి నిద్రలో దేహం సమస్య లేదు. దేహానికి సంబంధించిన స్ఫూర్తి ఉండదు. అసలు మన అన్నిటికంటే బాగా ఇష్టమైనటువంటి మన అహంకారం, అహం భావన, వ్యక్తి భావన, ఆ డోయర్షిప్, కర్తృత్వ భావన, దాంతో కూడా సంబంధం లేదు. దేహంతో సంబంధం లేదు, అహంభావంతో సంబంధం లేదు, భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి చర్చతో సంబంధం, మీమాంసతో సంబంధం లేదు. వీటితో ఏమీ సంబంధం లేకుండా కూడా మనం ఎలా ఉన్నాం అక్కడ? దుఃఖంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నా. అది మీరు ఫండమెంటల్గా అర్థం చేసుకున్నాం. అర్థం లేదు చదువు వ్యర్థం అని చెప్తారు. మీరు ఆ దేవుడు గొప్పవాడా, ఈ దేవుడు గొప్పవాడు అటువంటి గొడవల్లోకి వెళ్ళకండి. ఇది ఒక చిన్న సూత్రం. కొంతమంది దేవుడు కైలాసంలో ఉన్నాడని చెప్తున్నారు, కొంతమంది దేవుడు వైకుంఠంలో ఉన్నాడని చెప్తున్నారు. ఉండనే ఉండాలి, ఉండనే ఉండవాడిని ఉండనివ్వండి. ఈ నేననే తలంపు నీకు అన్నిటికంటే దగ్గరగా ఉంది. వైకుంఠంలో ఉన్న దేవుడి కంటే, కైలాసంలో ఉన్న శివుడి కంటే నేననే తలంపు నీకు దగ్గరగా ఉంది. నీకు దగ్గరగా ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవటం మానేస్తున్నావు. వైకుంఠంలో ఉన్న నారాయణను, కైలాసంలో ఉన్న శివుడిని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నావు. ఇదేం మాయ. నేను నేనేం చేస్తున్నానంటే నా జోలికి రాకు నువ్వు అక్కడ ఇతర లోకాలను అట్లా తెలుసుకుంటా ఉండాలి. వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు వాడిని తెలుసుకో, కైలాసంలో శివుడు ఉన్నాడు వాడిని తెలుసుకోమని చెబుతుంది. ఎంతకంటే ఈ నేను ఎంత నిజమో వాళ్ళు అంతేనే. అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడికి అది ఇట్టుడు రావడం నాకు ఇష్టపడదు. దాన్ని అతిక్రమించి దాన్ని ఓవర్కమ్ చేయగలగాలి. అది సాధన యొక్క ప్రయోజనం. మనం ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నామో అదే స్మరిస్తా అంటే నిరంతరం అదే పోతుంది. మనం ఏదైతే ఉదయించుకోవాలనుకుంటున్నామో దాన్ని స్మరిస్తా అంటే అది పోదు. నువ్వు ఏదైతే స్మరిస్తున్నావో అదే నువ్వు అవుతావు. మనకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో అరగంట సేపు పూజ చేస్తాం, కానీ 24 గంటలు మనం ఒక గాఢ నిద్రలో తప్పించి మనం చేసే పని అంటే దేహభావన, దేహ బుద్ధి పెరిగే పనులన్నీ చేస్తాం. మాట్లాడితే దేహభావాన్ని పెంచుకునే మాటలు మాట్లాడతాం, వ్యవహారంలో దేహభావన పెరిగే వ్యవహారం చేస్తూ ఉంటాం. ఏదైతే మనం పోగొట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని పెంచుకునే విధానం అంతా చేస్తాం. అంటే తద్విరుద్ధంగా, జ్ఞానానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఎలా ప్రవర్తిస్తే జ్ఞానం వస్తుందో అలా ప్రవర్తించకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. తర్వాత సాధన చేసే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, మా దేహానికి ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటారని అది చేయరు. దేహానికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, కానీ చైతన్యం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది. చైతన్యానికి రోగం లేదు, దేహానికి రోగం. దేహానికి ఆరోగ్యం అవసరం, మనస్సుకు ఆరోగ్యం అవసరం. సాధనకు ఉపయోగపడదు. ఒక ఏ కారణం చేతనే దేహానికి రోగం వస్తారా, రోగం వంపు పెట్టి సాధన మానక్కర్లేదు. మీరు పొందబడే వస్తువుకి దానికి రోగం లేదు, చైతన్యానికి రోగం లేదు. రోగం లేదు, చావు లేదు. పుట్టింది చనిపోతుంది, చనిపోయింది పుడుతుంది. పుట్టినదానికి రోగం వస్తుంది, కానీ పుట్టినదానికి రోగం ఏమి రాదు. అయితే ఇప్పుడు మనం అంతటా ఉన్నాం, దేహం మటుకు అంతటా లేదు. ఇక్కడ ఒక చోట ఉంటే మరొక చోట లేదు, ఒక కాలంలో ఉంటే మరొక కాలం లేదు. మనం ఇప్పుడు ఉన్నాం, అంతటా ఉన్నాం, ఆనందంగా అది నోటితో చెబుతున్నాం, శాస్త్రం చెబుతుంది. అది అనుభవంలోకి తెచ్చుకోవటమే గురువుడు యొక్క శాస్త్రం యొక్క ప్రయోజనం. రాముణ్ణి స్మరిస్తున్నాం, కృష్ణుని స్మరిస్తున్నాం, శివుణ్ణి స్మరిస్తున్నాం, వీళ్ళందరిని స్మరిస్తున్నాం, దేవతలను స్మరిస్తున్నాం. వాళ్ళని ఎందుకు స్మరిస్తున్నాం అంటే వాళ్ళెవరు చైతన్యమే. వాళ్ళ దేహాన్ని ధరించున్నప్పటికీ వాళ్ళ చైతన్యంతో వాళ్ళకు ఉన్న తాదాత్మ్యం తెగదు. ఏదో వ్యవహార నిమిత్తం మాత్రం దేహం ధరించిన వాళ్ళెవరు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళెవరికి వాళ్ళకి ఆత్మానుభవం ఉంటుంది. ఆత్మకు భిన్నంగా వాళ్ళు లేరు దేహం ధరించున్నప్పుడు కూడా. అంచేది వాళ్ళని స్మరిస్తుంటే మనకు కూడా ఆత్మజ్ఞానం సంపాదించగలన బుద్ధి కలుగుతుంది. అంతకు స్మరణ అంటే ఎవరైతే చైతన్యంతో తాదాత్యం పొందుతున్నారో వాళ్ళని స్మరించుకోవటం వల్ల మనకు చైతన్యానుభవం కలుగుతుంది. అది రహస్యం. అది అందుకే మనం రాముని స్మరించిన, శివుని స్మరించిన కారణం అది. అంటే వాళ్ళ దేహంలో ఉన్నప్పుడు కూడా దేహానికి పరిమితమై ఉంటారు వాళ్ళు. దేహంతో తదార్థం పొందుతున్నాం కాబట్టి అది చనిపోతుందని, పడుతుందని, పలానా చోట ఉన్నామని, పలానా చోట లేవని అనుకుంటున్నాం. కానీ లోపల ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్యవస్తువు ఉంది, బ్రహ్మము లోపల ఉంది, హృదయంలో ఉంది. దాన్ని మనం అందరూ ఏం చేస్తున్నామంటే బయట వెతుకుతున్నాం. ఎక్కడో వెతుకుతున్నాం, ఎక్కడో ఆనందం ఉందని వెతుకుతున్నాం వెతుకుతున్నాం. గురువు ఎందుకంటే నువ్వు వెతికే ఆనందం, నువ్వు వెతికే శాంతి ఎక్కడో లేదు, నీ లోపల ఉంది. లోపల ఉంటాం కాదు, స్వరూపంగా ఉంది. స్వరూపంగా ఉంటాం కాదు, ఇది నీ వై ఉన్నావు అని బాహ్యానికి విజృంభిస్తున్నటువంటి నీ మనస్సును లోపలికి మళ్లించి, లోపలికి తిప్పి నీ బాహ్యముఖానికి, బాహ్యముఖంలో ఉన్నటువంటి నీ ముఖాన్ని అంతర్ముఖం చేయటం కోసం గురువు చేసే పని. ఈశ్వరుని స్మరించగా 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 ఈశ్వరి కాళ్ళు చేతులు తొడుక్కుని గురు రూపంలో వస్తాడు. తర్వాత నీ దేహ ప్రారంభంలో ఏదైనా ఉంటే అది పోకండి, చెడు ఉంటే బాధపడకండి. ఏదైనా నీ దేహ ప్రారంభంలో మంచి ఉంటే చూసి గర్వం తెచ్చుకోవద్దు. ఒక చెడు ఉంటుంది, దేహ ప్రారంభంలో చెడుగా ఉంటుంది, కుంగిపోవద్దు. ప్రారంభం ఏదైనా ఇష్టంగా అనిపిస్తే మన ప్రారంభం నశిస్తుంది, రాబోయే జన్మలో రాదు. భగవద్గీతలో ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే నువ్వు చేసిన పని ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, నిరాకారంగా చెయ్యి, నిరాడంబరంగా చెయ్యి, గుర్తింపుడు కోసం చేయకు, ఈశ్వరుని కృప నీ మీద వర్షించడానికి చెయ్యి. ఇప్పుడు ఈ యుగంలో కలియుగ ధర్మం ఏంటి అంటే పని సున్నా అంటే అడ్వర్టైజ్మెంట్. 5 పైసలు పని చేస్తాంటే 95 పైసలు అడ్వర్టైజ్మెంట్. మందుల కంపెనీలు కూడా 1 రూపాయి బిడలో ముందు వెళ్తుంటుందంటే పావులా ఉంటుంది. మిగతా ముప్పోడే అడ్వర్టైజ్మెంట్. మనం అది అనుకరించకూడదు. మించుమించుగా ఆధ్యాత్మిక జీవితం అనేది కొంచెం ఎదురీతలాంటిది. ఎదురీతీ వాళ్ళందరూ ఇప్పుడు నదికి ఎదురీతి ఇస్తామనుకోండి, ఎక్కడికెళ్తుంది? నది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోతుంది. చేపలు కూడా ఎదురిస్తే ఆ బోయ్ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోతుంది చేప. అలాగే మనస్సు కూడా ఎదురిస్తే అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అదే విచారం. మాకు ఎప్పుడో కానీ రాదని కూడా అలా అనుకోవద్దు. మీరు ఇంకా చాలా జన్మల కానీ రాబోద్దు, రాదు అలా అనుకోవద్దు. ఇంచేతను ఇప్పుడే వచ్చేయచ్చు. ఇప్పుడే ఉంది, అది ఇక్కడ ఉంది, అంతటా ఉంది. ఏదో పుట్టింది ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో, ఇంకా పుట్టింది అంతటా ఉంటుంది. అన్ని కాలాల్లో ఉంటుంది, అన్ని దేశాల్లో ఉంటుంది. అది విడిచిపెట్టి అది అక్కడ మరొక చోటకి వెళ్ళదు. ఎంచదనేది లేని చోటంటూ లేదు. దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందము. అది మనం అయి ఉన్నాము. అంటే దీని అర్థం ఏంటి? మనం మనం తెలుసుకుంటే ఆనందం, తెలియకపోతే దుఃఖం. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆనందం తెలుసుకుని ఆనందం పొందటమా? తెలియకుండా ఇప్పుడు నిరంతరం దుఃఖంలో ఉంటామంది మన చరిత్ర ఉంది. మీరు ఎవరిని తిట్టకండి. మానవుడు దుఃఖపడటానికి కారణం బయట కారణాలు ఏవి లేవు. అసలు మీ అత్తగారు కారణాలు అనుకుంటున్నారు, మీ అత్తగారు ఏం చేస్తారు పాపం? మానవుడు దుఃఖపడటానికి అసలు బయట కారణాలు ఏమి లేవు. బయట కారణాలు ఉన్నాయి, బయట కారణాలు ఏమీ లేదు. అసలు బయట కారణాలు ఏమి లేవు. మీ మనస్సు ఎలా కనిపిస్తుంది? మనం పూజలు చేసి, జపాలు చేసి, జరణాలు చేసి రజోగుణం తమోగుణం తగ్గించుకోవటానికి, మనం రజోగుణం పెరుగుతుంటే తమోగుణం పెరుగుతుంటే ప్రపంచంతో సంబంధం పెరిగిపోతూ ఉంటుంది, లోకంతో సంబంధం పెరుగుతూ ఉంటుంది, లోకవాసన పెరిగిపోతూ ఉంటుంది. అయితే నువ్వు ఆ గుణాలను తగ్గించుకోవడం, రజోగుణం తమోగుణం వాటిని రిడ్యూస్ చేసుకుంటూ ధ్యానం యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం వాటిని తగ్గించుకుంటూ నువ్వు రావాలి. సరే, భాష్యంలో అనేక సంగతులు జరుగుతూ ఉంటాయి. మన శరీరాన్ని ఎవడైతే కంట్రోల్ చేస్తున్నాడో లోకాన్ని కూడా వాడే నియమిస్తున్నాడు. అది మీరు బాహ్యమైన సంఘటనకు రియాక్ట్ అవ్వద్దు. మీరు మీ పద్ధతిలో మీరు ఉండండి. మీ పని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇతరుల విషయాలు ఎక్కువ కలం చేసుకోకండి. మీ పని మీరు జాగ్రత్తగా, పని మానక్కర్లేదు. బివి రాజుగారు మాట అంటా ఉన్నారు ఎప్పుడైనా, నాకు శత్రువు అంటూ ఎవరైనా ఉంటే సోమరతనమే శత్రువు. ఓ చివుడు ముక్కోటి వేసుకుని సోమరతనంగా కూర్చుంటే జ్ఞానం వచ్చేస్తుంది అనుకోకుండా. అది మీరు ఇంటికారు పని విషయంలో మీరు అశ్రద్ధగా ఉండొద్దు. మీరు చేసుకునే పనులు బద్దకిస్తారనుకోండి, బద్దకించి ఆ పనులను తప్పించుకోవాలని చూస్తారనుకోండి, అంతకంటే రెట్టింపు పని మీకు ఇచ్చి వచ్చేటప్పుడు ఆ పని చేస్తే ఆ పని మీ చేత పరమేశ్వరుడు చేయిస్తాడు. అది చేసే పని ఇష్టంగా చేసేస్తే, ప్రేమగా చేసేస్తే ప్రారంభం నశిస్తుంది. ఆ ప్రారంభం నశిస్తే ప్రారంభం రాబోయే దానిలో సిద్ధమవుతుంది. అయితే మీరు వినయం నేర్చుకోవాలి. అధ్యయన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధన విషయంలో మెరుకుగా ఉండాలి. ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు. ఈ ఉపనిషత్తులు చెప్తాడు, అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. క్రికెట్ ఆటకంది పేరు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి దానికి. ఒక క్షణం ఒక నిమిషం వాడు అజాగ్రత్తగా ఉంటే ఆట అంత పోతుంది. జ్ఞాన సముపార్జన ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చదివే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉండకూడదు. మనం ఏదైనా ఒక మాట కోసం, ఆడంబరం కోసం ఏదైనా మాట్లాడతాము అనుకోండి, లోపలికి పెరిగిపోతాం. ఏది పెరిగిపోతుంది? ఏదైతే తొలగించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో అది పెరుగుతుంది. తర్వాత మన అందరిలోనూ ఉన్న పొరపాటు ఏంటంటే, మనం అహంకారాన్ని అలంకరించడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని ముస్టాప్ చేయడానికి చూస్తాం. మీ శరీరాన్ని ముస్టాప్ చేసుకుంటే ప్రమాదం లేదు, కానీ అహంభావన ముస్టాప్ చేస్తే మరీ ప్రమాదం. దాన్ని మాటలో ముస్టాప్ చేయటానికి చూస్తాం, దైనందిన జీవితంలో మన ప్రవర్తనలో ముస్టాప్ చేయటానికి చూస్తాం, ఏదైనా చిన్న మంచి పని చేస్తే గుర్తింపుల కోసం చూస్తాం, లోపలది పెరిగిపోతూ ఉంటుంది. ఏదైతే తొలగించుకోవాలనుకుంటున్నావు అది పెరిగిపోతుంది. పైగా దాన్ని అది దుఃఖ కారణమే. అది మనకు అసలు దుఃఖ కారణం సృష్టిలో ఎక్కడ లేదు, బయట లేదు. అసలు లోపల ఉంది దుఃఖ కారణం. కారణము కార్యము రెండు ఒకటి, దుఃఖము అహంభావన రెండు ఒకటి. మీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తిభావంలోంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తిభావంలోంచి వస్తుంది. వీరితనంలోంచి వస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? విశాఖపట్నంలో ఉన్నాం. ఈ శరీరం లోపల ఉంది. విశాఖపట్నం మన శరీరం ఉంది. మనం ఎక్కడున్నాం? లోపల ఉన్నాం. ఎక్కడున్నాం? లోపల. పోస్ట్ చూస్తే తెలియదు. లోపల ఉన్నామని తెలుస్తుంది.
ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, లోపల ఉన్నాడు ఉన్నాడని తెలుస్తుంది కదా, స్ఫురిస్తుంది, కానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎక్కడున్నాడో తెలుస్తున్న దేవుడు అయిపోతుంది, తెలిస్తే దేవుడు, తెలియకపోతే జీవుడు. లోపల ఉన్నాం, లోపల ఎక్కడుంది అనుకుంటున్నాం, మనకు బయట ఉందనుకుంటున్నాం. దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నాం వైకుంఠంలో, నారాయణుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నాం వైకుంఠం. ఏర్పడిపోయాం కదా, నేను లోపల ఉన్నాను, అప్పుడు ఏర్పాటు కాపురం వచ్చేసింది. నేను లోపల ఉన్నాను, నాకు బయట లోకం ఉంది, దేవుడు ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు. ఇలా వేరు పడిపోవటం వల్ల మనకు అసలు దుఃఖం ప్రారంభమవుతుంది. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పైన ఉన్నాడు, కిందట కింద ఉన్నాడు, కుడి పక్కన ఉన్నాడు, ఎడమ పక్కన, ఆయన లేని చోటంటూ లేదు అసలు. అంతటా ఉన్నవాడే మెచ్చుకుంటున్నాం, ఆయన లేని చోటంటూ లేదు అసలు. పెంచడానికి రాకలేదు, పోకలేదు. అంతటా ఉన్నవాడికి రాకలేదు, నువ్వు పోకలేదు. మనం ఎవరిలోనూ ఆయనలోనే ఉన్నాం, ఆయనలోనే ఆయనలో వెతుకుతున్నాం. వేరుతనం చేసుకుని వేరుతనం తెచ్చుకున్న వాళ్ళు మనమే, మరి అందరూ ఐక్యం అవటానికి ప్రయత్నం చేసేవాళ్ళం కూడా మనమే. ఆ వేరు కర్తృత్వం వేరు భావన తీసుకొస్తుంది, దేహాభిమానం వేరు భావన తీసుకొస్తుంది, వేరు బుద్ధిని తీసుకొస్తుంది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విషాదం, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దుఃఖం. అక్కడి నుంచి ఆ వేరుతనం నశిస్తే ఇప్పుడే ఎక్కడే మనం ఆనంద సామ్రాజ్యానికి అధిపతులు అవుతాం. మీరు ఆనందం అనిపిస్తున్నారనుకోండి, మీరు ఆనందం మీకు అనుభవంలో ఉన్నప్పుడు మీ ఉపాధి ద్వారా ఎంతో ఆనందం ఎంతో మందికి అందుతూ ఉంటుంది. ఆనందం బజార్లో దొరకదు, శాంతి బజార్లో దొరకదు, జ్ఞానం బజార్లో దొరకదు. కొంచెం రవ్వంతా ముళ్ళంతా మీరు కొంచెం లోపలికి వెళ్ళి ఆనందం తాలూకు కొంచెం మీరు దాని అనుభవంలోకి తెచ్చుకుంటే మీ ఉపాధి ద్వారా ఆనందం వెదజల్లబడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఆ బల్బు ద్వారా మనకు దీపం ఎలా తెలియబడుతుందో, మీ ఉపాధిలో మీకు కొంత లోపల జ్ఞానానుభవం కలిగితే మీ ద్వారా ఎంతోమంది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదే భగవాన్ చెప్తూ ఉంటారు, నువ్వు బాగుపడు ముందు, నువ్వు బాగుపడితే నీ బాగు అనేక మందికి బాగు అవుతారు. అదే నువ్వు బాగుపడకుండా ఇతరులు బాగు చేయాలనుకున్నాను, నేను చేయలేవు. నువ్వు నిన్ను కరెక్ట్ చేసుకో, నిన్ను చూసి ఇతరులు కూడా కరెక్ట్ చేసుకుంటారు. సాధారణ మీరు అభివృద్ధిలోకి వస్తే తలంపులు చెబితే, జీవితం అంటే ఏమి లేవు, అన్ని తలంపులే. నీకు వస్తే దుఃఖం వస్తే అది తలంపు, సంతోషం వస్తే సంతోషం కూడా నిజం కాదు, అది కూడా ఒక తలం, శరీరం చనిపోవటం కూడా ఒక తలం. భగవాన్ చెప్పారు చచ్చేవాడికి సత్యం తెలియదు అంటే, మన దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, చచ్చిపోతున్నాడు చచ్చి, మనం అనుకుంటాం, ఇంట్లో వాడు కూడా అనుకుంటాడు చచ్చిపోతున్నాడు చచ్చిపోతాడు ఇంటి చచ్చిపోతున్నాడు. మనం ఏమనుకుంటాం, చనిపోతున్నాను అనుకుంటాం. వాడు ఏం చేస్తున్నాడు, వాడు చచ్చిపోతున్నాడు, చచ్చేవాడికి సత్యం ఎలా తెలుస్తున్నాడు, సత్యానికి చావు లేదు. అంటే చనిపోతున్నాను అనుకుంటే నీకు దేనితోటి తదార్థం ఉంది, సత్య వస్తువుతోటి తదార్థం, చావులేని వస్తువుతోటి నీకు తదార్థం లేదు. దీనితో తదార్థం ఉంది, దానితో తదార్థం లేదు. నువ్వు శరీరానికి చావు వచ్చే రోజులు దానితో తదార్థం పొందటానికి, దానితో తదార్థం నువ్వు చావు లేని వస్తువుతో నువ్వు తదార్థం పొందలేకపోయావు. అంటే నీకు సత్యం తెలియబడదు, సత్యవాడికి సత్యం తెలియబడదు. ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించాలి. మీరు ఎప్పుడైనా దుఃఖం వస్తాం అనుకోండి, యాక్సెప్ట్ చేయండి, అది పోతుంది. నేను యాక్సెప్ట్ చేయను, యాక్సెప్ట్ చేయండి, నేను వచ్చేస్తాను అదన్న. నేను దుఃఖం వస్తాను అక్కడ రమ్మనండి, ఇంకా ఎక్కువ రమ్మనండి, అదే పోతుంది. రిజెక్ట్ చేస్తారంటే వచ్చి కూర్చుంటాం, అది యాక్సెప్ట్ అయిన సార్ మీకు ఏదైనా దుఃఖం వస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తే 99% పోతుంది, 1% మీకు తెలియకుండా రాలేదు. దుఃఖ కారణం లోపల ఉంది, ఆ కారణాన్ని తీసేస్తే ఉండే జ్వర కారణం పోతే జ్వరం కూడా పోతుంది. ఆ జ్వర కారణం జ్వరం కలిసి ఉంటే కారణాన్ని తీసేస్తే కార్యం కూడా పోతుంది. లోకం నశించిన వాడు కానీ ఆనంద సామ్రాజ్యానికి అధిపతి అవ్వలేడు. ఈ లోకం మన నోటితోటి అబద్ధం అని చెప్పుకున్నా ఎలా అనిపిస్తుంది మనకి, ఒకరు నోటితోటి అసత్యం అని చెప్పుకున్నా లోకం ఎలా కనిపిస్తుంది, నిజంగానే కనిపిస్తుంది. అంటే మనల్ని మనం మోసం చేసుకోవటం అంత మట్టుకు మెరిగే అమ్మ మోహం. లోకం మనకు సత్యంగానే కనిపిస్తుంది, ఒకవేళ పుస్తకాలు ఇది అసత్యం అని రాసి మీకు మీ లోపల జ్ఞానం, లోపల చైతన్యానుభవం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా మీకు లోకం నశించదు. లోకం నీకు ఎంతకాలం అయితే నశించదో ఏదో దుఃఖకాలం నీకు ఉంటానని ఉంటుంది. జ్ఞానం పొందిన వాడికి కానీ లోకం నశించదు, లోకం నశిస్తేనే కానీ నీకు జ్ఞానం వచ్చినట్టు కాదు. జ్ఞానం కూడా అందుకే భగవాన్ చెప్పారు, నువ్వు ముందు లోకాన్ని చూడకు, నేను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు. లోకంలో ఏమున్నాయి, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. లోకంలో ఉండవలసినవి అన్నీ ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, లోకంలో అంతా ఉంది. కానీ తన తాను చూసుకుని లోకాన్ని చూసేవాడికి ఇష్టాలు అయిష్టాలు కూడా ఆత్మ కింద కనిపిస్తాయి, చైతన్యం కింద కనిపిస్తాయి. వాడికి దుఃఖం మూలంతో సహా నశిస్తుంది. అంటే వాడికి కూడా లోకం ఎలా కనిపిస్తుందో చైతన్యం కానీ కనిపిస్తుంది, ఆత్మగానే కనిపిస్తుంది. తను తాను చూసుకుని లోకాన్ని చూసిన వాడికి తానుగానే కనిపిస్తుంది. వాడు కనిపించి ఇష్టాయిష్టాలు కూడా ఏం చూస్తాడు, చైతన్యంగా చూస్తాడు. అప్పుడు వాడు ఆనంద సముద్రం ఈదులాడుతూ ఉంటాడు. ఆ స్థాయికి మనం చేరుకో శ్రద్ధావం లేకపోతే జ్ఞానం, నువ్వు ఎక్కడ కూర్చున్నా తాటాకింట్లో కూర్చున్నా పెద్ద ప్యాలెస్లో కూర్చున్న శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. ఆ శ్రద్ధని రెండు అక్షరాలు నువ్వు మర్చిపోవు. రామతీర్థ పంచాయతీ దీపాల కింద చదువుకుని పంజాబ్ యూనివర్సిటీలో అంతకుముందు మ్యాథమెటిక్స్లో ఎవరికి రికార్డు బ్రేక్ చేశాడు రా స్వామి రామతీర్థ పంజాబ్ యూనివర్సిటీ. అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడి శ్రద్ధ. శ్రద్ధావం ఏ భగవద్గీతలో శ్లోకాలు కదా, మంత్రాలు అవి ఎక్కడి మీద చూస్తే ఎవరి మీద కోపంగానో చిరాగ్గా చెప్పిన మటు కాదు, శాశ్వత సత్యాలు. ఆ ఎటర్నల్ ట్రూత్స్ మనం నమ్మితే ఇక్కడ ఎటర్నల్ దగ్గర చేరుకుంటాం. శ్రద్ధావం లభతే జ్ఞానం అంటే శ్రద్ధ ఉన్న వాడికి మార్గం కనిపిస్తుంది. అసలు శ్రద్ధ అంటూ ఉంటే ఆ ట్రూత్ దగ్గరికి వెళ్ళడానికి వాడికి మార్గం గోచరిస్తుంది. మన ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించినప్పుడు మాయ ఈశ్వరుడు చేతిలో ఉంది కాబట్టి ఆ మాయ మనకు దారిస్తుంది. మాయ గది మన ఈశ్వరుడు, ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన పాదాలను స్మరించుకోవడం వల్ల మాయ దారిస్తుంది. మీరు భగవంతుని స్మరించడం కూడా ఎందుకంటే జ్ఞానం కోసమే. ఏ భగవంతుని ఎందుకు స్మరించాలంటే ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన స్మరిస్తే మనకు జ్ఞానం వస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటే అంత తేలికే. ఈశ్వరుడు డిక్షనరీలు అసాధ్యం అంటూ లేదు. 1000 సంవత్సరాలు పోరాడాడు గజేంద్రుడు. గజేంద్ర మోక్షం గజేంద్రుడని అయ్యేనకు గజేంద్ర మోక్షం అదే కదా. ఇప్పుడు మనం గజేంద్ర మోక్షంలో ఉన్నాం. ఆ ఏనుగ్రేమో మొసలు విడిచిపెట్టలేదు, మనల్ని అహంకారం విడిచిపెట్టాలి. 1000 సంవత్సరాలు పోరాడితే గజేంద్రుడు మొసలు యొక్క నోట్లోంచి బయటకు రాలేదు. ఇప్పుడు మనం కూడా గజేంద్ర మోక్షం, మన పరిస్థితి కూడా గజేంద్ర మోక్షం. ఊరికి మన తెలియచేట్లో బయటకు వచ్చేద్దాం బయటకు వచ్చేద్దాం అనుకుంటే దాని పట్టి మొసలు పట్టి ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు మన వల్ల ఏమీ కాదు, నిస్సహాయ స్థితిలోకి వచ్చేసామని గజేంద్రుడు అనిపించాడు. అప్పుడు ప్రార్థిస్తాడు చక్రి. ఆయన ఏం చేస్తాడు, ఇంటి ఇంటికాడ ఎవరితో చెప్పకుండా వచ్చేస్తాడు. లక్ష్మీతో చెప్పడు, చక్రంతో చెప్పడు, మరి వాహనంతో చెప్పడు, ఏమీ చెప్పకుండా వచ్చేస్తాడు. గజేంద్రుడిని రక్షించడానికి ఏమీ చెప్పకుండా వచ్చేస్తాడు. మహావిష్ణువు వస్తాడు, నారాయణుడు వస్తాడు, ఎవరిని వధిస్తాడు, సంహరిస్తాడు. ఎవరిని, మొసలిని సంహరిస్తాడు. మొసలిని సంహరిస్తే అప్పుడు గజేంద్రుడు అంటాడు, ఈ శరీరాన్ని రక్షించకపోయినా ఏదో రోజున పోతుంది అది. అంటే దేహాన్ని రక్షించావు, దేహంతో తాదాక్ష్యం పొంది దాన్ని దేహంతో ఏదైతే తదత్యం పొందుతుందో అందులోంచి నేను విడిదొచ్చి అది అనుగ్రహం అందుకోవచ్చున్నాను. ఆవిడ విష్ణు ఏం చేశాడంటే మాకు మళ్ళీ బోధ చెప్పలేదు, ఏనుగ్రహం వేస్తున్నారు, పరీక్ష స్పృశించాడు. ఎవరిని, వాడికి అప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మజ్ఞానం మళ్ళీ మాయ మాటలు పడకండి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, మోక్షమే. మీకు జ్ఞానం వస్తే మోక్షం వచ్చేసినట్టే. శివుణ్ణి ప్రార్థిస్తే జ్ఞానం ఇస్తాడు, విష్ణువుని ప్రార్థిస్తే మోక్షం ఇస్తాడని ఇలా పురాణాలు ఉంటాయి. మనకి జ్ఞానం ఉన్నా మోక్షం ఒకటే. ఆత్మజ్ఞానానికి మరొక పర్యాయ పదమే నామాంతరమే మోక్షం. మోక్షం అంటే విడుదల. ఈ దేహాభిమానంలోంచి విడుదల పొందాడు ఎవడు, గజేంద్రుడు. ఆయన ప్రార్థనలు ఇది ఒకటి ఉంది, అప్పటికప్పుడు ఆయన మోక్షాన్ని ప్రసాదించాడు. మోక్షం అంటే దేహం ఉండొచ్చు, దేహం పోవచ్చు. దేహం ఉండటంతో పోవడంతో మోక్షానికి సంబంధం లేదు, అది జీవన్ముక్తి స్థితి. జీవన్ముక్తుడికి మనం గతించిపోయిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. గతించిపోయిన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోకూడదు. భవిష్యత్తు గురించి మనకు గాలిలో నేళ్ళు కట్టుకోకూడదు. వర్తమాన కాలంలో ఏదో నష్టం వస్తుంది, వస్తే సంతోషం వస్తుంది, లేకపోతే దుఃఖం వస్తుంది. ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది. ఒక రోజున సంతోషం రావచ్చు, ఒక రోజుని దుఃఖం రావచ్చు, ఏదో వస్తుంది. జ్ఞానం ఏం చేస్తాడంటే వాడితోటి తాదాక్ష్యం పొందడు. వాడి జీవన్ముక్తుడు, వాడి గుణాతీతుడు. వాడికి ప్రెజర్ వచ్చినా వాడితో దానితో తాదాక్ష్యం పొందడు. ప్లెజర్ అంటే మనో వ్యాపారం, దుఃఖం అంటే మనో వ్యాపారం. నీకు సంతోషం వచ్చేస్తున్నా కదా మనసు, అది మనసు బిజినెస్. అది నీకు ఏమైనా దుఃఖం వచ్చేస్తున్నా అది కూడా మనో వ్యాపారమే. అయితే జ్ఞానికి మనో వ్యాపారం ఉన్నా మనో వ్యాపారం లేకపోయినా వాడి చైతన్యంతో తాదాక్ష్యం పొందుంటాడు ప్రజెంట్ టెన్స్ లో కూడాని. వాడి జీవన్ముక్తుడు, వాడి గుణాతీతుడు. వాడికి మనో వ్యాపారం ఉన్నా మనో వ్యాపారం లేకపోయినా తానుగానే ఉంటాడు. తానుగా ఉంటాడు కానీ నేనుగా మటుకి ఉండడు. వాడే జ్ఞాని, వాడే జీవన్ముక్తుడు, వాడే స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు నీకు నేను తెలుస్తుంది కదా, దాని విచారణ చేసి ఏది ఏది అంటావంటే దాన్ని బోనెక్కించుకుని విచారణ చెయ్యు. నీ దుఃఖానికి కారణం అదే కదా, నీ దుఃఖానికి. అది భగవాన్ ఎలా చెప్తాంటే, మరి చాలా మార్గాలు చెప్పారు కదండి శాస్త్రంలో అన్నారు. అప్పుడు అన్నారు, పట్టబోతే ఆ మార్గాలు అనుసరించు. ప్రత్యక్ష మార్గం ఈ డైరెక్ట్ మార్గము అందుకోలేకపోతే ఇతర మార్గాలు అనుసరించు. ఈ మధ్యన చాలా బాధలు పడిపోతున్నావు అంటారు, లేకపోతే మాకు సుఖపడి రోజులు ఎప్పుడు వస్తాయంటారు. అంటే ఎవరు సుఖపడదామని, సుఖం దేనికి అంటున్నాను? అందరూ అంటారు మాకు సుఖపడి రోజులు ఎప్పుడు వస్తాయని. అంటే ఇప్పుడు సుఖంగా లేరని అర్థం. మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు సుఖంగా లేరని అర్థం. ఇప్పుడు ఎప్పటికప్పుడు వస్తున్నా, వచ్చేది ఎవరికైనా, ఈ దేహానికే అహంకారానికే అది దొంగరికే, ఆ సుఖం ఎవరికైనా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, బాహ్య కారణాలలో నిజంగా మీకు ఏదైనా సుఖం వచ్చింది అనుకోండి, బాహ్య కారణంలో ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, బాహ్య కారణంలో మీ మైండ్కి ఏదైనా కొంచెం కంఫర్ట్ వచ్చింది అనుకోండి, ఎత్తుకెత్తు వడ్డీతో సహా మరి ఇదంతా దుఃఖం కింద మారిపోదు. ఈ మనస్సు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడే స్వతంత్రమైన సుఖం ఉంది. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ పీస్, ఇండిపెండెంట్ బ్లిస్. దానికి ఇతర వస్తువుల మీద ఆధారపడి ఉండక్కర్లేదు. సుఖానికి కానీ శాంతికి కారణం తన స్వరూపమే సుఖం, తన స్వరూపం ఆనందం. అక్కడి నుంచి వచ్చే ఆనందం, అక్కడి నుంచి వచ్చేదాన్ని మనం ఎంజాయ్ చేయకుండా బయట కారణాలు మాది ఏదైనా మన సుఖం కోసం కానీ ఆనందం కోసం కానీ ఆధారపడి ఉంటే పరిణామంలో ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మలోనే దుఃఖం కింద మారిపోతుంది. ఎత్తుకెత్తు అనుభవించారు, వడ్డీతో సహా అనుభవించారు. కనకమ్మ గారు అరుణాచలంలో ఉన్నారు, అది పెళ్లి చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఈ మధ్యన ఎవరు అడిగారు. ఆవిడ ఆ ఇంటి పక్కన ఒక ఆవిడకి భర్త చచ్చిపోయారు చిన్నప్పుడు. ఆవిడ ఆ భర్త శరీరాన్ని పట్టుకుని అదే లోపలికి వేసింది పాపం. అప్పుడు ఆ భార్య ఏడ్చిన ఏడుపంతా ఉండి చూసింది అట్టు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా ఆయన చచ్చిపోతే ఇంకేలా నేను అడగల. అంత ఏడుపు శక్తి లేక అంత ఊరు అంత అడవలేని మొత్తం పెళ్లి మానేశాను. అంటే అదే కాదు, ఏ సంఘటన అయినా సరే బాహ్యమైన సంఘటనలోంచి ఏ కారణం వల్ల మనకు సంతోషం వచ్చినా ఆ సంతోషాన్ని మనం పీల్చుకుంటున్నా అది ఎప్పటికైనా దుఃఖంగా మారిపోతుంది. భగవంతుని దీనికి పేరు పెట్టాడు. లోకం అంటే మన అందరికీ ఇష్టం. ఈ లోకానికి పేరు పెట్టాడు భగవంతుని, అనిత్యం అసుఖం దుఃఖాలయం. నిత్యమైన దాంట్లో సుఖం ఉంటుంది కానీ అనిత్యమైన దాంట్లో సుఖం ఉండదు. దీనికి రెండు ఎడ్జెక్టివ్స్ వాడాడు. ఎవరు భగవంతుడు ఏం వాడాడో లోకం గురించి రెండు ఎడ్జెక్టివ్స్ వాడాడు, ఒకటి అనిత్యం, రెండు అసుఖం. అనిత్యం ఎప్పుడైతే ఉందో అప్పుడు అసుఖం ఉంటుంది, నిత్యంలో సుఖం ఉంటుంది, అనిత్యంలో అసుఖం ఉంటుంది. ఈ దుఃఖం, ఈ లోకం దుఃఖాలయం, ఇది సుఖాలయం కాదు. అంటే ఎక్కడైతే సుఖం లేదో అక్కడ సుఖం కోసం వెతుకుతున్నా మనం. వెతికిన లేని చోట వెతికినా నీకు దొరకదు, కోటి జన్మలు ఎత్తినా దొరకదు. నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు వాడు నీ గురువు కాదు, వాడు రాక్షసుడు. ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడికి నీ ముఖాన్ని తిప్పేవాడు గురువు. సో అంతర్దృష్టి లేకుండా, లోచూపు లేకుండా, అంతర్ముఖత్వం లేకుండా మీరు ఏ మార్గంలో ఉండండి, ఏ దేవతను ఆరాధించండి, మీకు ఆత్మజ్ఞానం సొంతం. అంతర్ముఖత్వం లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం లేని వాడికి మోక్షం లేదు. భగవాన్ రెండు ముచ్చటగా చెప్తారు మాటలు, చిన్న చిన్న మాటలు. కానీ పొట్టు పచ్చిమిరకాయలు, పొట్టు పచ్చిమిరకాయలు కారం ఎక్కువ ఉంటుంది. పొడుగు పచ్చిమిరకాయల కంటే పొడుగు పచ్చిమిరకాయల్లో కారం ఎక్కువ ఉంటుంది. పుట్టినవాడు చచ్చిపోతాడు, పుట్టినవాడు చచ్చిపో చచ్చిపోయినవాడు పుడతాడు, చేసినవాడు అనిపిస్తాడు. నీకే గోల కర్తృత్వం వాడికి భోక్తృత్వం, కానీ కర్తృత్వం లేని వాడికి భోక్తృత్వం లేదు. ఆ చైతన్యానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, అది పుట్టడం లేదు, చావటం లేదు, అది నువ్వై ఉన్నావు. మిగతా గోల నీకేలా. పుట్టినవాడు చచ్చిపోతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చినవాడు పుడతాడు. చచ్చినవాడిని గురించి బాధపడక్కలేడు, మళ్ళీ వచ్చేస్తాడు 4 రోజుల తర్వాత. అది ఎక్కడ పోతాడు? గయ్యనుడు ప్రార్థించింది ఆళ్ళని తొలగించని, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎవడైతే పుడుతున్నాడో వాళ్ళలోంచి నన్ను విడుదల చేయమని. గజేంద్రుడి ప్రార్థనలో మెయిన్ ప్రార్థనలో అక్కులు విడిచి పెట్టకూడదు. మనం రమణ మహర్షి గారి మాటలు ఒక వాక్యం చదువుతుంటే అక్కడ ఆగిపోతామండి, ఎదరికెళ్ళాలంటే అంటారు చాలామంది. ఆ వాక్యంతో మన కడుపు నిండిపోతుంది, ఇంకెక్కడికి వెళ్తాం? ఆ రెండు వాక్యం దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. ఏ వాక్యానికి ఆ వాక్యం ఇండిపెండెంట్ అది, ఆయన గాథలు చెప్పరు, గాథల వల్ల బాధలు వస్తాయంటారు. ఏ వాక్యానికి ఆ వాక్యం ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉంటుంది అది. ఏం చేయాలి? ఎందుని ముక్కలు కాదు. ఒక సత్యానుభవం పొందిన వాడికి ఋషి అని చేయండి, సత్య సాక్షాత్కారం పొందిన వాడిని ఋషి అని అంటాం. ఆ సత్య సాక్షాత్కారం పొందిన వాడికి మటుకు ఈ లోకం నాశిస్తుంది. భగవంతుడిని తెలుసుకోవడానికి ఏదైనా చాలా మార్గాలు చెప్పారు కదా, మీరు ఏదో మార్గం చెప్తున్నారు ఇంకా మార్గాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాడు అంటే ఇది పాపం వాడికి తలకాయ పరచడాలి వీడికి. అంటే మనకి భగవంతుడు మనకంటే వేరుగా ఉన్నాడని చెప్తే చాలా వినటానికి బాగుంటుంది. అది దుఃఖం అంతా వేరు భావనలు అంటే దేవుని వేరు చేసేసుకుంటే ఆయన సరదాగా చూడవచ్చు అనేవాడు. ఆ వేరు భావనలు పెంచుకునే వాళ్ళు మనమే. ఒకడు వచ్చి భగవంతుతో చెప్పాడు నాకు ఈ మధ్యన రాముడు కనిపించాడు అది. ఒకసారి ముట్టిగా ఎలా ముట్టినట్టు ఉంటుంది అనే ప్రశ్న. సరిగ్గా సెంటర్లో ముడతారు, పక్కన కూడా కాదు, సరిగ్గా ముట్టిగా సెంటర్లో పడుతుంది. ఒకడు వచ్చి భగవంతుడు చెప్పారు ఈ మధ్యన రాముడు కనిపించాడు నాకు. పాపం నిజంగా ఆయన కనిపించుండొచ్చు, కనిపిస్తే కనిపించాడు కదా అన్నారు. కనిపించాడు అని ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నారు. పాపం ఆయన మాట రాలేదు. అసలు సమాధానం చెప్పలేకపోయి నోరు మూతపడిపోయి ఇంకా తాళం వేసాడు నోరు. ఇప్పుడు నాకు దేవుడు కనిపించాడు రాముడు కనిపించాడని చెప్పాడండి, చెబితే ఏ రామాయణం గురించి చెప్తాడేమో భగవాన్ వీడు అనుకుంటున్నాడని పాపం. నాకు దేవుడు కని రాముడు కనిపించాడని చెప్పాడు ఆయన, నీకు కనిపించాడు కదా అన్నాడు అండి. కనిపించాడండి అని అయితే ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆయన మాట రాలేదు. నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏడి 24 గంటలు నీ హృదయంలో ఉన్న దేవుడు అంటే నీకు ఇష్టం ఉండదు, కనిపించి వెళ్ళిపోయి దేవుడు అంటే నీకు ఇష్టం. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎంత బాగా చూస్తున్నా అమెరికా గురించి తలపెట్టుకుంటా ఉంటారు. నీకు 4 అబ్బాయిలు ఉన్నారనుకోండి పాపం, 3 అబ్బాయిలు ఇంట్లో అబ్బాయి చాలా బాగా చూస్తున్నాడు అనుకోండి మిమ్మల్ని, ఈయన ఎదిరేసి అమెరికా వాళ్ళు మిమ్మల్ని చూడకపోయినా ఆయన తలపెట్టుకుంటూ ఉంటారు. ఇదే మాయ అంటే దూరపు కొండలు నూనె. భగవాన్ కృష్ణ ఎంత వండర్ఫుల్గా చూడండి, నాకు రాముడు కనిపించాడు. రాముడు నీకు కనిపించలేదు అని అనలేదు ఆయన, నీకు కనిపించాడు సరే, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సమాధానం లేదు. కొంతమంది రీసెర్చ్లు చేసి పిజెచ్డీలు పుచ్చుకుంటారు రామాయణం మీద, భారతం మీద. రామాయణం జరిగిందా అని అడిగారు భగవాన్. కొంతమంది దీని మీద రీసెర్చ్ చేస్తారు పిహెచ్డీ పుచ్చుకోవడానికి, రామాయణం జరిగిందా అన్నారు. అంటే ఒకే వాక్యంతో సమాధానం. ఒకసారి భగవాన్ సమాధానాలు కృష్ణి కంటే చిన్న ఉంటాయి. అది సర్వసాధారణంగా కృష్ణి చిన్నది ఉంటుంది, ఆన్సర్ పెద్దది ఉంటుంది. భగవాన్ ఆన్సర్ ఒకసారి కృష్ణి కంటే ఆన్సరే చిన్నదిగా ఉంటుంది. రామాయణం జరిగిందే అని అడిగారు. ఎవరు భగవాన్ అన్నారు. జరగకపోతే ఇది గొడవే లేదు, ఇది రామాయణం జరగకపోతే అసలు గొడవే లేదు, జరిగిందే నిజం కా. ఇలా మనం ఎలా కూర్చున్నాం అలా జరిగింది, ఇది నిజమా? శంకరాచార్య వారు ఇలా బోధిస్తున్నారు ఆచార్య స్వామి గారు మహామేధావి. ఇది నిజమా? ఇదంతా ఇది జగత్ మిథ్య అని ఇలా ఏదో చెప్తున్నారు. ఎవడో గట్టికారు ఉన్నాడు, మరి ఇది నిజం కాకపోతే ఈ బోధన చేయకన్నారు. అప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు ఎవరు ఆచార్యుల వారు, నువ్వు నిద్రట్లో ఉంటావు, ఇప్పుడు కూడా మనం నిద్రట్లో ఉన్నాం, ఇది అజ్ఞానమైన నిద్ర, ఇది అజ్ఞానం, ఇది గాఢ నిద్ర, అజ్ఞానమైన నిద్రట్లో ఉన్నాం. సరే చనిపోవటం పుట్టడం కూడా అజ్ఞానం నిద్రలో జరిగిపోతున్నాయి. ఇది నిద్ర, చనిపోవటం కూడా నిద్రట్లో భాగం, పుట్టడం కూడా నిద్రట్లో భాగం, ఆ బాడీ వాండరింగ్ కూడా నిద్రట్లో భాగం. ఇప్పుడు నేను నిద్రట్లో ఉన్నావు అనుకో, గాఢ నిద్రలో ఉన్నావు అనుకో, నీకు ఏదైనా సింహం స్వప్నంలోకి వస్తుందనుకో, ఏదైనా సింహం స్వప్నంలోకి వస్తుంది అనుకో, ఆ సింహాన్ని చూసి నీకేమొస్తుంది? భయం వేస్తుంది, మెరుకు వస్తుంది. సింహం స్వప్న సింహమే, కానీ నీ మెరుకు రావటం నిజమే. నీకు మెరుకు రావటం మటుకు నిజమే, కానీ వచ్చిన సింహం మటుకు నిజం కాదు. ఆ స్వప్న సింహం ఏం దేనికి సహాయపడింది? మెరుకు రావటానికి సహాయం జరిగింది. అదే నా బోధ కూడా నిద్రట్లో భాగమే, నీకు మెరుకు తీసుకొస్తుంది. అప్పుడు గీతలో చెప్తాడు, నీకు ఎప్పుడైతే ట్రూత్ని రియలైజ్ చేసావో విన్నదాని మీద, వినపోయి దాని మీద నీకు ఆసక్తి ఉండదు. మీరు పనిచేయని మనసు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అనుకోండి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనుకోండి, రోజు వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ దేవుని చూడటం ప్రారంభించారు, వెనక్కి వచ్చేస్తుంది. మనసుకి వెరైటీ కావాలి. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా భగవంతుని చూడటం నేర్చుకున్నారంటే అక్కడ వెరైటీ ఉండదు కదా, వెనక్కి వచ్చేస్తే మీ గూట్లో పడిపోతుంది వచ్చి. అంటే మీరు ఏమి కంగారు పడద్దు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రీ. మీరేం వర్రీ పడద్దు, దేని గురించి వర్రీ పడద్దు. అలా భగవంతుడిని కూడా ఒకడు ఉన్నాడనే పరిపూర్ణమైన విశ్వాసం మనకు కుదిరితే మనసు కదలదు. అసలు ముందు ఆ సజీవమైన విశ్వాసం మనకు కుదరాలి. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. అసలు ఈశ్వరుని వాడు మనకు లోకం ఉందని ఉన్నంత నమ్మకం ఈశ్వరుడి మీద లేదు. మన బ్రహ్మేమో మిథ్య అనుకుంటున్నాం, జగత్ సత్యం అనుకుంటున్నాం. అది జరిగింది, ఇది అనుభవం అంతే కదండి, అనుభవం జరిగింది. అది బ్రహ్మానుభవం పొందిన వాడికి లోకం కూడా బ్రహ్మమే. దానికి భగవాన్ ఏం చెప్పారు? నిన్ను చూసుకుని నువ్వు చూడు, నిన్ను చూసుకుని నువ్వు లోకాన్ని చూడు, నిన్ను చూసుకుని లోకాన్ని చూస్తే నువ్వు కనిపించేది కూడా నువ్వే లోకంలో కనిపిస్తావు. మనస్సు కూడా లోకం కూడా మనోకల్పితం. మనసు అణిగినప్పుడు లోకం అణిగిపోతుంది, మనసు విజృంభించినప్పుడు లోకం విజృంభిస్తుంది. నీ మనసు ఎంత నిజం, లోకం కూడా అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు. ఒకసారి భగవాన్ దగ్గరికి వచ్చారు ఒకరు, వారు అబ్బాయి చదువుకున్న అబ్బాయి వచ్చాడు, ఏదైనా ఉపదేశం చెప్పండి అన్నాడు. అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు ఎవరు లేకుండా చూసుకుని రా అన్నాడు.
అప్పుడు చూశాడు హాల్లో, అలా 2 రోజులు ఉన్నాడు హాల్లో చూశాడు ఎవరు లేరు హాల్లో అని. హాల్లో ఎవరు లేరు, హాల్లో ఎవరు లేదు, ఎవరు లేరు అనుకున్నాడు. వచ్చాడు వాడు, ఎవరు లేరు, ఎవరు లేరు కదని ఇప్పుడు చెప్పండి అన్నారు. ఎవరు అబ్బాయి అడిగాడు, స్టూడెంట్ పాపం అతను. అంటే భగవాన్ అన్నారు, ఎవరు లేరా అన్నారు. ఎవరు లేరని నేను ఉన్నాను, నేను ఒక్కడ ఉన్నాను, ఎవరు లేరు అన్నాడు. వాడు కూడా పోయాకరా అన్నాడు. అయిపోయింది ఉపదేశం. ఎవరు లేరా అన్నారు భగవాన్, నేను ఒక్కడ ఉన్నానని ఎవరు లేరు అన్నాడు. నువ్వు ఒక్క నువ్వు ఉన్నావు కదా అన్నాడు. ఆడుకోలే పోయాక రారా బాబు నీకు ఉపదేశం చెబుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఉంది కదా, నేను ఉన్నాను నువ్వే చెబుతున్నావు కదా, ఆడిపోయిన తర్వాత రమ్మంటే అర్థం ఏంటంటే ఆయన పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పకుండా చెప్పటం బోధది. వాడిని విచారణ చేసి వాడిని పోగొట్టుకో అని చెప్పకుండా చెప్పటం. ఆడిపోయిన తర్వాత రా, ఆడిపోయిన తర్వాత అక్కడ రాను రాడు ఇంకెక్కడికి. ఇక రోగం తగ్గితే హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? ఆడిపోయిన తర్వాత రా అన్నారు. ఇంక వచ్చేవాడు లేడు, వెళ్ళేవాడు లేడు, ఇక రాకపోకడు లేదు. వాడు ఉంటే లోకం ఉంది, వాడు ఉంటే దేవుడు ఉన్నాడు, వాడు ఉంటే ప్రపంచం, వాడు ఉంటే దేహం, వాడు లేకపోతే ఏది లేదు. వాడు ఉంటే అంతా ఉంది, ఏది ఉంటే అంతా ఉందో అది పోయిన తర్వాత రా అన్నాడు. అది ఉపదేశం. ముందు మనమే భగవంతుని వేరు చేసుకోవటం, మనమే భగవంతుని వేరు చేసుకోవటం, మళ్ళీ పొందటానికి ప్రయత్నం చేసుకోవడం కూడా మనం. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు అన్ని మనోభావాలు. నీ పూజ ఒక తలంపు, నీ ధ్యానం ఒక తలంపు, జపం కూడా ఒక తలంపే. అన్నీ తలంపులే, అన్నీ తలం అవి మంచి తలంపులు అవ్వచ్చు, అన్నీ తలంపులేనవయ్యా. మంచి తలంపులతో చెడు తలంపులను తీసేసుకోవాలి. తర్వాత మంచి తలంపులు కూడా వాటిలందరూ అయిపోతాయి. సత్యాన్ని విషయంలో విచారణ అనేది ఈ నేను ఎందుకు ప్రశ్నించు, డైరెక్ట్గా ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో దాన్ని ఎందుకు నేను ప్రశ్నించుకోమంటున్నానంటే సరిగ్గా అది ఎక్కడైతే జరుగుతుంది అక్కడ సత్యం ఉంది. బాగా అర్థం చేసుకోండి. జ్ఞానం ఒక తలంపు, జ్ఞానం కూడా కల్పితే చేయొచ్చు, జ్ఞానం కూడా చేయొచ్చు, జపం కూడా తలంపే. జపం కూడా అంటే ఇతర తలంపులు రాకుండా జపం ఆపు చేస్తుంది, జపం కూడా తలంపే. ఇవన్నీ చేయొద్దనే కాదు, ఇవన్నీ తలంపులే. పూజ కూడా ఒక తలంపు, అన్నీ తలంపులే. అవన్నీ చేయండి వద్దని అంటాం లేదు. నువ్వు డైరెక్ట్గా ఏదొచ్చు, ఏ తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయో ఆ మొదటి తలంపు నువ్వు ప్రశ్నించి నువ్వు ఎవడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వెవడు అది దాన్ని ఉపసంహరించుకుంటే దాని మూలన ఏముంది? సత్యం ఉంది. డైరెక్ట్గా నువ్వు సత్యం దగ్గరికి వెళ్ళిపోతావు. యు మస్ట్ నో దట్ ట్రూత్, యు షాల్ నో దట్ ట్రూత్, అండ్ యు మస్ట్ నో దట్ ట్రూత్, యు షాల్ నో దట్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. నువ్వు ఏ మతస్థులైనప్పటికీ, ఏ కులస్థులు అయినప్పటికీ, నీ స్త్రీ అయినప్పటికీ, పురుషుడు అయినప్పటికీ, నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ నారాయణుడు, ఆ ఫైనల్ సత్యం, ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్, నీ హృదయంలో ఉన్నటువంటి సత్యం నీకు, ఆ సత్యం నీకు తానిగా వ్యక్తం కాకపోతే నీకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం ఉండదు. నీకు సుఖమే కావాలనుకున్నప్పుడు, ఆనందమే కావాలన్నప్పుడు, ఆనందంలో ఊగిసిరాడాలనుకున్నప్పుడు నువ్వు సత్యం తెలుసుకోకుండా, సత్యానుభవం పొందకుండా ఆనందం పొందలేవు. ఎప్పుడు నీ మనస్సు అడిగినప్పుడు నీకు ఆనందంగా ఉండొచ్చు, కానీ అది ఎప్పుడో విజృంభిస్తుంది. ఇవన్నీ టెంపరీ ఉద్యోగాలు. అంటే జపం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనస్సు అణుగుతుంది. ధ్యానం చేసినప్పుడు కూడా మనస్సు అణుగుతుంది. అణగటం వేరు, నశించటం వేరు. అణిగిన మనస్సు ఎప్పటికీ విజృంభించే అవకాశం ఉంది. అది మూలంతో సహా నశించాలి. అప్పుడు కానీ నీకు సత్య సాక్షాత్కారం కానీ కాదు, వేరు భావం నీకు నశించదు. వేరు భావం ఎంతకాలం అయితే మనకు అంతకాలం అయితే నశించదో, అంతకాలం మనం అసత్యంలో, అజ్ఞానంలో, అశాంతిలో ఉన్నట్టే. ఈ మూల తలంపుని ఎందుకు ప్రశ్నించమంటున్నారు భగవాన్ చెప్పండి? ఇప్పుడు మూల తలంపు మూలంలో ఏముంది? మూల తలంపులు మూలం ఏముంది? సత్యం ఉంది. మూల తలంపులోకి నీకు మూలంలోకి వెళితే నీకు ఏది ధరి, ఏది నీకు సాక్షాత్కారం అవుతుంది, సత్య సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీకు ఫ్రీడమ్, అప్పుడు స్వేచ్ఛ, అప్పుడు స్వాతంత్రం, అప్పుడు శాంతి, అప్పుడు సుఖం, అప్పుడు ఆనందం. అప్పుడు ఎటు చూసినా ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం లేకపోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం, మిత్రుడు శత్రువులైతే ఆనందం, శత్రువులు మిత్రులైతే ఆనందం, ఎటు చూసినా ఆనందమే. ఇక్కడ చెప్తాడంటూ అపూర్వం అండి. వాడు తన చూసి తను లోకంలో చూస్తూ ఉంటాడు కదండి. మరి లోకంలో ఏముంటుంది? ద్వంద్వాలు ఉంటాయి. లోకంలో ఏముంటాయి? ద్వంద్వాలు ఉంటాయి. మంచులు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇష్టులు ఉంటారు, అయిష్టులు ఉంటారు. లోకం అంటేనే ద్వంద్వం, లోకం అంటేనే ద్వైతం. ఇది దుఃఖాలని పేరు పెట్టాడు కదా, అనిత్యం, అశాశ్వతి అన్నీ ఉంటాయి కదా. లోకంలో ఏది ఉండాలో అదే ఉంటుంది, లోకంలో ఏది ఉండాలో అది కూడా చైతన్యమైనట్టు జ్ఞాన దృష్టిలో. ఇంకా వాడికి దుఃఖ కాదు, అపూర్వం, వండర్ఫుల్. అంటే భగవాన్ చేసే ప్రయత్నం ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఆనందంలోకి పంపించడానికి. అది మీరై ఉన్నారు కాబట్టి. ఏది సాధన అని అసత్యాన్ని విడిచిపెట్టడం, సత్యాన్ని పట్టుకోవటం, అదే సాధన యొక్క గమ్యం.
ఎంత డైరెక్ట్ అప్రోచ్ చూడు. అసత్యాన్ని విడిచిపెట్టడం, సత్యాన్ని పట్టుకోవటం, అజ్ఞానాన్ని విడిచిపెట్టడం, జ్ఞానాన్ని పట్టుకోవటం. ఇది సాధన కాకపోతే ఏది సాధన? ఇది సైన్స్ కాకపోతే ఏది సైన్స్? ఇది సైన్స్ కాదనుకుంటున్నావు, నీకు తెలుసిన సైన్స్ ఏంటో చెప్పు. ఈ సైన్స్ తప్పించి మిగతా సైన్స్లన్నీ కూడా మనసు ఎంత నిజమో ఆ సైన్స్లు కూడా అంత నిజం. అంచేత విద్యలో ఆత్మ విద్య నేనని భగవంతుడు భగవద్గీతలో భగవంతుడు ఉవాచారు. కానీ పెంట మీద కూర్చుని మనం వాసనాష్టం వాసనాష్టం అనేది పెంట తప్ప మన తప్ప మందే తప్ప. అలాగే కలుషితమైన నేను కూడా వేసి తిరిగిన దుఃఖం వచ్చేస్తాను దుఃఖం వచ్చేస్తాంటే మన తప్ప కలుషితమైన నేను తప్ప మనదే తప్ప. దాన్ని పట్టుకుని మనం వేలాడుతున్నాం మనస్సే పెంట దాన్ని కూడా వేసి తిరుగుతున్నాం. ఇప్పుడు దుఃఖం కూడా వస్తుంది. శరీరం మరణించినప్పుడు అది వదిలేస్తే పర్వాలేదు మనకి, శరీరం మరణించిన తర్వాత మనకు కూడా వస్తుంది. శరీరం మరణించినప్పుడు దేహానికి ముగింపు అది, కానీ లైఫ్కి ముగింపు కాదు. నీ శరీరగతమైన యాత్రకు ముగింపు శ్మశానం చోటు, కానీ మనో వ్యాపారానికి మటుకి ముగింపుగా చచ్చిపోవడం అంటే ఏం లేదు. మన బంధువులు మారిపోతారు, స్నేహితులు కూడా మారిపోతే మారిపోవచ్చు. ముందు పరిసరాలు మారిపోతాయి. దేహం మారినప్పుడు పరిసరాలు మారిపోతాయి, బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, అన్నీ మారిపోతాయి. కానీ మళ్ళీ కొత్త స్నేహితులు వస్తారు, కొత్త బంధువులు రావచ్చు. శరీరం కొత్త శరీరం వచ్చినప్పుడు కొత్త బంధువులు రావచ్చు. ఇక్కడ మీరు పరిష్కారం అక్కడ మనో వ్యాపారం ఉంటుంది. మళ్ళీ అక్కడ మనో వ్యాపారం ఇది నువ్వు పరిష్కరించుకోవాల్సింది. ఇది ఇక్కడ చనిపోవటం వల్ల అచీవ్మెంట్ ఏం లేదు, పరిస్థితులు మారతాయి. అందుకని నీ సమస్య కానీ ఈ మనస్సు అనే సమస్య అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు పరిష్కారం చేసుకోలేనప్పుడు అప్పుడు నువ్వు పరిష్కారం చేసుకుంటావని నిర్ధారణ ఎక్కడ ఉంది? రేపుకి రూపు లేదు. కొంతమంది ఏ సమస్య వచ్చినా రేపు 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 అనుకుంటారు. ఆ ఇల్లు ఎప్పుడు దురుపుకోవడం అంటే రేపు 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 అనుకుంటా ఉంటా. ఆ రేపు రాదు అది ఇంకా అసలు, అది ఇల్లు దురుపుకోవడం జరగదు. ఇంకా రేపు రాదు కదా ఇంక అసలు, ఏ రోజు కాలేదు రేపు, ఆ రేపు రాదు ఇంక అసలు. అలాగే మనం కూడా సాధనకు రేపు 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 అనుకుంటా, రేపు రాదు ఇంక సాధన చేసింది లేదు. ఏ రోజు కాలేదు రేపు. అంటే నేనేం చెబుతున్నానంటే నువ్వు బాగా పుస్తకాలు బాగా చదువుకో, మంచి పనులు చేస్తా ఉంటే అక్కడ నుంచి చదివించి ఇక్కడ గోడ కట్టిస్తే నా అదుగులకు రావద్దని చెబుతాం. పైగా పుణ్యం కూడా సంపాదించుకోమని చెబుతుంది అది. మనం ఏం చెబుతుంది అది? పుణ్యం కూడా సంపాదించుకోమని చెబుతుంది. ఇక్కడ భగవాన్ చెప్పారు ఒక మాట, నువ్వు బాహ్యంగా ఒక మంచి పనులు చేస్తావు అనుకో మంచిది, బాహ్యంగా మంచి పనులు చేస్తావు మంచిది. అందుకంటే ఈ నేను తొలగించడం నువ్వు ప్రయత్నం చేస్తే నీ ద్వారా లోకానికి ఎక్కువ మంచి జరుగుతుందని చెప్తారు. నువ్వు గుడి కట్టిస్తావు అనుకో, ఊరికి అనుకో గుడి కట్టించి అక్కడ దేవుణ్ణి పెడతావు అనుకో. అందుకంటే నువ్వు ట్రూత్ని రియలైజ్ చేయడానికి ట్రై చేసి నువ్వు నీకు అంతర్ముఖ దృష్టి కలగ చేసుకుంటావు అనుకో, ఆ గుడిలో ఉన్న దేవుడి కంటే కూడా నీ ద్వారా లోకానికి ఎక్కువ మంచి జరుగుతుంది. అంటే నువ్వు నిన్ను కరెక్ట్ చేసుకోవటం వల్ల నీ ద్వారా ఎక్కువ సమాజానికి మంచి జరుగుతుందని. ఇంకోటి మంచి చెయ్యొచ్చు, మనసును పెంచుకోవద్దని. కొంతమంది చేసి అక్కడ గోడ కట్టించాము, ఇక్కడ నువ్వు చదివించావు, ఇక్కడ గోడ కట్టించావు, నువ్వు చదివించావు అనుకుంటారు. ఎవరనుకుంటున్నారు? మనస్సు అనుకుంటాం. ఎవరనుకుంటున్నారు? మనస్సు అనుకో. అప్పుడు నీకు తెలియకుండా దేన్ని పెంచుకుంటున్నావు? మనసుని పెంచుకుంటున్నావు. వీధులు ఏమో పలకలు మాత్రం, లోపల దోమలు మాత్రం. అంటే దాని అర్థమైన శుభ్రంగా కుళ్ళిపోతున్నావు అనమాట. మనకు తెలియకుండా లోపల శుభ్రంగా కుళ్ళిపోతున్నావు. బయట ఏమో ఊరేగింపులు బాగా ఉన్నాయి మనకి, మూలంలో మటుకి శుభ్రంగా కుళ్ళిపోతున్నావు. రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఎలాగో కూర్చున్నారు, కాశీలో 64 ఘాట్లు ఎన్నో ఉన్నాయి. అందులో వచ్చిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు కావడం ఘాట్ కట్టించారు. అక్కడ ఎవరెవరు వచ్చిన వాళ్ళు, ఈ రామకృష్ణుడు ఏం చేశారు, ఆ ఘాట్ పలానా ఘాట్ ఎవరు కట్టించారు, ఎవరు కట్టించారు, ఆ కట్టించిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఆ కట్టించిన వాళ్ళు ఆ ఘాట్ రేవు ఎవరు కట్టించారు, ఆ రేవుగా ఎవరు కట్టించారు అంటున్నారు రామకృష్ణుడు. ఆవిడ పాపం కొంత ఆలోచించింది, ఆవిడ మాట్లాడుకుంది, ఎవరు కట్టించారు ఎవరు కట్టించారు అని ఆవిడకు ఉండలేకపోయింది. ఆవిడకు దొరద వచ్చేసింది. అప్పుడు లేచిపోయి నేనే కట్టించేసాను పాపం, నీకు తెలియట్లేదు నీ పంతులు గారికి ఎవరు కట్టించారో తెలియట్లేదు అని అప్పుడు లేచిపోయి ఏముంది ఏముంది అది పోవాలి. అప్పుడు నీకు జ్ఞానం, నేను కట్టించానని కూడా తలంపే, అది కూడా ఆ తలంపే, అది పోవాలి. అదో డంగి సేవో డంగ్ కట్టు, ఐ హావ్ డన్ దిస్ అని అనుకుంటా ఉండడం. ఈ లోపల మనసు ఏమైపోతుంది? మనసు పెరిగిపోతుంది. మన కాలుకు బోధకాలు వస్తే, మన కాలుకు బోధకాలు వస్తే ఎలా ఉంటుంది? మనసు ఎలా పెరిగిపోతుంది? మీరు మన వాపు కూడా బలం అనుకుంటే ప్రమాదం లేదు. ఇంకా కాలుకు బోధకాలు వచ్చిందనుకోండి, బాగా బలిసిపోయాం అనుకుంటాం మనం. కాలు మన కాలుకి ఏదైనా బోధకాలు వచ్చిందనుక బాగా బలి బాగా బలిసిపోతాం అనుకుంటే ఎలా ఉంటుంది? మనం చేసే పనులు కూడా అలాగా అంటే మంచి చెయ్యొచ్చు మంచి, కానీ మనస్సును పెంచుకోకూడదు. ఐ హావ్ డన్ దట్ అని అనుకోకూడదు. అది అసలు శాస్త్రంలో ఒక మాట ఉంది, శాస్త్రంలో ఒక మాట ఉంది. మీరు ఏదైనా ఒక మంచి చేశారనుకోండి, ఆ మంచి అందరితోటి నేను మంచి చేశాను అని చెబుతున్నారనుకోండి, దాని తాలూకొచ్చి పుణ్యమంతా మీకు పోతుందని చెప్తారు. జ్ఞానం మాట వదిలేండి, దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది కదా, అది కూడా పోతుంది చివరికి. ఒకటి నోరు నొప్పి అయినప్పటిలో అది కూడా పోతుందంట, ఏది పోతుంది ఆ పుణ్యం? ఈ శాస్త్రం అన్నమాట నేను కల్పించబడటం లేదు. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తే అది నేను చేశాను నువ్వు అనుకుంటానంటే నోరు నొప్పి సరే ఆ మంచికి ఏదో ఫలితం వస్తుంది, మంచికి ఏదో ఆ ఫలితం కూడా పోతుందని నువ్వు 10 సార్లు రిపీట్ చేయటం వల్ల, నేను చేశాను అనుకోవటం వల్ల ఆ మూలతలం, దీనివల్ల మూలతలంపు ఎలా పెరుగుతుంది ఇది వదిలేదు. ఆ మూలతలంపుకి వచ్చేదో పుణ్యం ఉంటుంది కదా, ఈ మూలతలంపు ఎలాగా పోదాలి అనుకోవటం, కానీ దీనికి వచ్చి ఈ బుజ్జిగాడికి వచ్చేదో పుణ్యం ఉంటుంది, ఈ బుజ్జిగాడికి వచ్చే పుణ్యం కూడా పోతున్నాడు. ఈ బుజ్జిగాడు ఎలాగో పోవడం, ఈ బుజ్జిగాడికి ఏదో పుణ్యం వస్తుంది మంచి పని చేయటం వల్ల, ఆ ఫలితం కూడా పోతున్నాడు. ఇది శాస్త్రంలో ఉంది, నేను కల్పించి ఇవ్వటం లేదు మీకు, ఇది శాస్త్రంలో. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని నిరంతరం టామ్ టామ్ చేసుకుంటుంటే ఈ బుజ్జిగా ఎలా పోవడం, మూలతలంపు ఎలాగా పోదు, అది దాన్ని వదిలి ఆ సమస్య వదిలి ఈ మూలతలంపుకి వచ్చే ఏదో పుణ్యం ఉంటుంది, అంటే జీవుడికి వచ్చే పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యం కూడా నశిస్తుంది అని శాస్త్రంలో చెప్పారు. అంటే నమ్రత విడిచిపెట్టకూడదు, వినయం విడిచిపెట్టకూడదు, నీ ముఖంలో ఎప్పుడూ గర్వం కనిపించకూడదు, అశాంతి కనపడకూడదు. మీ ముఖంలో ఎప్పుడు చూసినా వినయం కనపడాలి, ఫ్రెష్గా ఉండాలి. కొంతమంది స్నానం గదిలో స్నానం చేసి బయటకు వచ్చిన క్షణంలో ఎలా ఉంటారు, 10 గంటల పని చేసినా అలాగా ఉంటారు, టైర్ ఎవరు ఆ ఫేస్ చూస్తే ఏమి టైర్ ఎవరు అంటే దీనికి కారణం ఏంటంటే కర్తృత్వం లేకుండా కర్మ చేస్తే మనిషి టైర్ అవ్వడు. మనిషి పని చేయటం వల్ల టైర్ అవ్వడు, ఈ నేను చేస్తున్ననే తలంపు వల్ల టైర్ అవుతాడు. ఇప్పుడు మనం ఏదైనా 10 మందికి ఉపకారం చేస్తే వాళ్ళు ఏదో బాగుపడిపోతారని కాదు, మనం పవిత్రులను అవటం కోసం. మనం 10 మందికి ఏదో సహకరించామనుకోండి, వాళ్ళు బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు, కానీ ఇక్కడ డైరెక్ట్గా వచ్చే మన ప్రత్యక్షం అంటే మనం ప్యూరిఫై అవుతాం. ఏమవుతాం? మనం పవిత్రులను అవుతాం. ఓం పవిత్రాయ నమః, విష్ణు సహస్రనామాల్లో ఆయన స్మరించుకుంటే మనం ఆయనే పవిత్రుడు కాబట్టి ఆయన స్మరించుకుంటే మనం పవిత్రులు అవుతాం. ఆయన పేరే పవిత్రుడు, ఓం పవిత్రాయ నమః. అంటే మనం ఈ విగ్రహాన్ని వేసుకు తిరుగుతున్నాం కాబట్టి మన పూర్వీకులు అక్కడ కూడా గుళ్ళో విగ్రహాలు పెట్టారు, అభిషేకం చేసి మమ్మల్ని జాగ్రత్తగా చూడండి అని చెప్తూ ఉంటాం. మనం అభిషేకం చేస్తాం, అభిషేకం చేయడం కోసం మమ్మల్ని ఆరోగ్యంగా చూడు, మా పిల్లలకు చదువులు బాగా వచ్చేలా చూడు, నీకు కొత్త బట్టలు పెడతాం మాకు కూడా ఇప్పుడు కొత్త బట్టలు ఉండేలా చూడు. అలా దేవుడికి చెప్పుకోవడంలో పొరపాటు ఏం లేదు, భగవంతుడికి చెప్పడం, భగవంతుడు మనకు తండ్రి లాంటి వాడు, చెప్పుకోవచ్చాం పర్లేదు. ఆ గుడి మనమే కట్టిస్తాం, అక్కడ విగ్రహాన్ని మనమే ప్రతిష్ఠిస్తాం, వాడికి బట్టలు పెడతాం, అన్నం పెడతాం, నైవేద్యం పెడతాం, వాడు తినడానుకున్న తింటే అసలు పెట్టుకెళ్ళాం మనం. తర్వాత మీ ఇంటికాడ ఏదైనా వస్తువులు ఉన్నప్పుడు, మీ ఇంటికాడ ఏదైనా తినే పదార్థాలు అయినప్పుడు ఎదటి వాడికి ఇచ్చేటప్పుడు ఉన్నదాంట్లో మంచి చెప్పండి. మీ సారి పాడవకముందే పంచిపెట్టేసుకోండి. మీ సారి పాడవకముందు పంచిపెట్టిపోతే చాలామంది ఏం చేస్తారంటే అది పెంటలో పడేస్తారు చెప్పడం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది తెలివి తక్కువాడు కదా, రేపు తిందాం అలా పెట్టుకుంటారు. ఈ లోపల వాసన వచ్చేస్తుంది, వాసన వస్తే పెంటలో పడేస్తారు. తర్వాత మీ ఇంటికాడ 4 మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, మీరు ఎవరికైనా ఒక పండు ఇచ్చేటప్పుడు 4 మామిడి పండ్లు మంచి పండు చూసుకోండి, అదే బాగుంది. గుళ్ళోకి పట్టుకెళ్ళినప్పుడు అదే పట్టుకెళ్ళండి, ఇది మనం తినటానికి పనికిరాదు కదని గుళ్ళోకి పట్టుకెళ్ళకండి. అది మీకే పనికిరానప్పుడు దేవునికి ఎలా పనికి వస్తుంది? అయితే మీకు తినటానికి పనికిరానప్పుడు ఇతరులకు ఎలా పనికి వస్తుంది? అంటే మీ ఇంటికాడ 4 పళ్ళు ఉన్నప్పుడు చూసి మంచి చూసి మిగతా 3 అట్టే పెట్టుకుని మంచి పండుగ మీరు ఇతరులకు ఇవ్వరండి, దేవుడికి పట్టుకెళ్ళేటప్పుడు కూడా ఇది ఎలాగ మనం తినడం కదా గుళ్ళోకి పట్టుకెళ్ళకండి. అది అయితే ఈ తలంపులన్నీ మనలో ఉన్న మన బుద్ధి పాడు బుద్ధి మనది ఎంత చెడిపోయామంటే మనం సొంత పని ఒక రకంగా చేసుకుంటాం, ఎదుటి వాడి పని ఒక రకంగా చేసుకుంటాం. మన సొంత పని ఒక రకంగా చేసుకుంటాం, ఇతరుల పని కూడా మనం చేస్తాం, అది ఇంకో రకం. మనం సొంత పని చేసుకున్నప్పుడు టైర్ అవ్వం, కానీ వాడి పని చేసినప్పుడు మటుకు తొందరగా టైర్ అయిపోతాం. అంటే ఇదంతా సీక్రెట్, ఎక్కడ మనకు తెలుస్తుంది, మళ్ళీ మనం ఇప్పుడు మనం సొంత పని చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటున్నాం, ఇతరుల పని చేసినప్పుడు ఎలా చేస్తున్నామో మనకు తెలుస్తూ ఉంటుంది కదా, మన పాడు బుద్ధి మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు తెలుస్తుందంటే అది పోగొట్టుకోమని చెప్పడం కోసం. మేస్టర్లు వాళ్ళు మన వాళ్ళకి చదువులు చెప్పుకున్నప్పుడు టైర్ అవ్వచ్చు, బళ్ళో టైర్ అయిపోతూ ఉండవచ్చు. నువ్వు ఇంటికే నీ పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నావు, అలా బళ్ళో చెప్తున్నావు. లేదా నువ్వు అబ్రహం వెంకన్న గారి పాపం అని బళ్ళో పంతులు గారు ఎక్కడన్నా పాఠం వ్యాకరణలో ఎక్కడైనా లోపం ఉంటే ఈ వ్యాకరణం మీరు ఇలా చెప్పారు ఇలా చెప్పకూడదని అది పిల్లలకు తెలియకుండా పిల్లలకు కనిపించకుండా వాక్యం రాసి టీచర్కి పంపించారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా చేస్తూ మళ్ళీ పిల్లకాయ చూడకూడదు అది. అంటే మేస్టర్ మీద పిల్లలకి మేస్టర్ మీద గౌరవం పోకూడదు, ఆచార్యుడి మీద గౌరవం పోకూడదు, ఆచార్యుని గౌరవించాలి. అదే మీరు ఈ జ్ఞాన యజ్ఞాన్ని జయప్రదింది జ్ఞాన యజ్ఞం, జ్ఞాన యజ్ఞం తప్పో యజ్ఞం తప్పో స్వాధ్యాయ యజ్ఞం, అతిథిని గౌరవించడం యజ్ఞం, అధ్యయనం చేయటం కూడా యజ్ఞం. అధ్యయనంలో అశ్రద్ధ పనికి రాదు, అతిథిని గౌరవించడంలో అశ్రద్ధ పనికి రాదు. ఏది ఇచ్చిన ఏది చేసినా శ్రద్ధగా చెయ్యి. అశ్రద్ధ పెద్ద పనులు ఎంత శ్రద్ధగా చేస్తున్నావో చిన్న పనులు కూడా అంతే శ్రద్ధగా చెయ్యి. ప్రతి చిన్న పని కూడా ఇతరులకు ఏదైనా అట్టి పండు ఇచ్చేటప్పుడు కూడా అశ్రద్ధగా ఇవ్వద్దు, శ్రద్ధగా ఇయ్యి. ఆ శ్రద్ధగా ఇచ్చేటప్పుడు కూడా ఉపనిషత్తు చెప్తుంది ఇస్తే తీరా మనం ఇస్తే వారు తీసుకుంటారో తీసుకోరో అనుమానం చూడండి. అధ్యయనం విషయంలో అధ్యాగర్త పనికి రాదు. ద్రవ్య యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, తపస్సు తపో యజ్ఞం. యజ్ఞం అంటే ఏం లేదు, మీ వ్యక్తి భావాన్ని అలంకరించుకోకుండా ఉండటం, దానికి ఉన్న అలంకారం తగ్గించుకోవడం కూడా యజ్ఞమే. మాటలో ఆడంబరం పనికిరాదు, చేతలో ఆడంబరం పనికిరాదు. మనం విశాఖపట్నం వచ్చి వెళ్ళిపోయామనే జాడ కూడా తెలియకుండా వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద వచ్చి 100 సంవత్సరాలు జీవించాము అని ఇతరులకు కూడా జాడ తెలియకుండా అంత సైలెంట్గా మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు మోక్షం ఇచ్చేది పరమేశ్వరుడు, లోకం కాదు. కర్తలేని కర్మ నీ పనేది నువ్వు నిర్మలంగా నిశ్చలంగా నిర్మలంగా నిరాడంబరంగా చేసుకుని వెళ్ళిపోను. వచ్చిన దాని వద్దనవద్దు, రాని దాని కోసం ఎదురు చూడొద్దు. వచ్చిన దాన్ని రాని దాని కోసం ఎదురు చూడొద్దు. నీ దేహ ప్రారంభంలో వచ్చేది వస్తుంది, రానిది రాదు. వచ్చిన దాన్ని వద్దనవద్దు, రాని దాన్ని వద్దనవద్దు. వస్తేది వస్తుంది, రానిదేదో రాదు. దేహం ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. ఎలా పదార్థాలు కూడా వచ్చి వస్తాయి, రాని రావు. వచ్చిన దాన్ని రిజెక్ట్ చేయొద్దు, రాని దాని కోసం ఎదురు చూడొద్దు. అది జీవిత విధానం. అప్పుడు నువ్వు శాంతిగా ఉండగలుగుతావు. పెరాజు ఇంకోటి, మన తరంపుల వల్ల ఏది రాదు, ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది. మన తలంపు వల్ల, మన కోరిక వల్ల ఏది రాదు, ఆ దేహ ప్రారంభంలో ఏదింటే అది వస్తుంది అంతే. అందుకని కోరిక వల్ల ఏది రాదు. శక్తి ఈశ్వరుడిది, కానీ శక్తి కోరిక శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉంది. అయ్యి మన దేహ ప్రారంభంలో ఏదింటే అది అనుగ్రహిస్తాడు. రానిది రాదు, వచ్చేది ఆడదు, వచ్చేదేమో ఆడదు, రానిది ఎలాగో రాదు. వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్, వాట్ ఈజ్ నాట్ బౌండ్ టు హ్యాపన్ విల్ నాట్ హ్యాపన్. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. ఇది అక్కడ ఆగలేదు భగవంతుడు, అది చెప్పి ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. ఆ నారాయణ స్మరణ వల్ల కూడా మనకు అపరమైన ధైర్యం వచ్చేస్తుంది, ఇంక ధైర్యం వచ్చేస్తుంది మనకు. ఇంకా కష్టాలు వస్తే బాగుండు, ఇంకా కష్టాలు వస్తే బాగుండు అనుకుంటున్నాం. అంటే మనం భరించే శక్తి పెరిగిపోతూ ఉంటాం. ఏం పెరిగిపోతుంది? భరించే శక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు, భగవంతుడితో నా చేతిలో భగవంతుడే ఓడిపోయాడు అన్నాడు. పండరీపురంలో ఒక భక్తుడు ఏమన్నాడు, నా చేతిలో ఆయన దగ్గర ఉన్న కష్టాలన్నీ భక్తుడిది పంపేశాడట. ఎవరు? భగవంతుడు. ఈ నిర్వికారంగా ఉన్నాయంట, కొత్తగా కష్టాలు పంపడానికి ఆయన దగ్గర ఏమి లేవట్టి అని చేత ఆయనే ఓడిపోయాడు. చాలా కష్టాలు పనిపడి ఈ వికారం వస్తున్నాయని వాడికి. ఎవరికి? తుకారాం. తుకారాంకి చాలా కష్టాలు పంపాయంట. కష్టాలు పంపితే ఇంక వికారాలు రావటం లేదు. ఇంకా కొత్తగా పంపడానికి ఆయన దగ్గరికి లేవంట అని చెప్పి ఆయనే ఓడిపోయాడు, రంగడే ఓడిపోయాడు అని చెప్పాడు. అన్నీ వికారాలే. కర్తృత్వం కూడా నిజం కాదు. ఇప్పుడు నేను నేనే తలంపుకుని నిజం కాదు, ఒక రకమైన వికారం. ఆ వికారం ఆకారాలను పట్టుకుని ఉంటుంది ఎక్కువ. అది కూడా వికారం. మనకు ఏదైనా ఆ తలంపు వస్తుంది చూడండి, నేనని తలంపు, అది వికారం. అది ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్. అది ఒక రకమైన వికారం. అంటే కర్తృత్వం, కర్తృత్వం వికారం. మనం ఒకసారి అసహజంగా ఉంటాం, మాటలు అసహజంగా ఉంటాం, బిహేవియర్లో అసహజంగా ఉంటాం. అది కూడా ఒక రకమైన వికారం. అది కూడా ఒక రకమైన, ఇవన్నీ వికారాలు. ఈ వికారాలన్నీ ఆకారాలను పట్టుకుని ఉంటాయి. ఈ వికారాలన్నీ ఆకారాలను బట్టి ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి. ఇదే నారాయణ స్మరణం కూడా మనకి ఒక అపరిమితమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది. నారాయణుడు అంటే జీవులు, జీవులకు ఆయనం గలవాడు, ఆశ్రయం జీవులకు ఆయనంగా సాయనంగా ఆశ్రయం ఇచ్చేవాడు నారాయణ. జీవకోటి అంతా ఎక్కడ ఉందో, దేన్ని ఆశ్రయించుందో, దేని సపోర్ట్ మీద జీవకోటి నిలబడి ఉందో వాడే నారాయణ. ఆయన స్మరణ వల్ల మనకి ఎంతో బలం వచ్చేస్తుంది. హెరిక్లెస్లు అయిపోతాం మనం, అతి బలిష్ఠులు అయిపోతాం నారాయణ స్మరణ వల్ల. నారాయణ స్మరణ వల్ల ఎంత బలం వచ్చేస్తా అంటే జ్ఞానం వచ్చేస్తే దాన్ని ఇంకా వర్ణించలేము, దాన్ని వర్ణించలేము. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ 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 నారాయణ. నాలుగు అక్షరాలే నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం.